శ్రీమద్రంగ శఠారి సంయమి వరాలబ్ధాగమాంతద్వయం శ్రీమద్వీర రఘుద్వహాజ్య శఠజిత్ పాదారవిందాశ్రయం శ్రీమద్వేదవతం సదేశిక యతేః కారుణ్య వీక్షాస్పదం సేవే రంగధురీణ శాసనవశం నారాయణం యోగినం భరద్వాజ కులోద్భవున్ వరగురుం శ్రీరామచంద్రాత్మజున్ శ్రీవత్సాన్వయ నారసింహ కరుణ సంలబ్ధ మంత్రోత్తమున్ శ్రీ సీతారామ పదాంబుజాతయుగళీ ధ్యానైక నిష్ఠారతున్ వాల్మీకిం వరదేశికం గుణనిధిం శ్రీ వాసుదాసం భజే. హరిదాన్వయ సంజాతం లింగాంబా సూక్తిమౌక్తికం బలయామాత్య సత్పుత్రం శ్రీ దాసశేషం గురుం భజే. శ్రీ మహిజాధవుండు జడ చేతన జీవ విధాత సద్గరీయోమరభూరుహంబు సమదారి విదారణశీలి భక్తవారామృతదాత సంభృత శరాశకరాంబుజుడొంటిమిట్ట శ్రీరాముడు. అమాయవతనుడు రక్తి గ్రహించుతమన్ నమస్కృతు కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాన్ శాఖాన్ వందే వాల్మీకి గోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన దక్షిణామ్యాయ శ్రీ శారదాపీఠ స్వామినే నమః. సమస్త సన్మంగళాన్ని కోరుతూ భక్త మహాశైలారా, శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన దక్షిణామ్యాయ శారదాపీఠం శృంగేరి వారి శాఖ సంపత్ నగర్ ఇచ్చట ఆంధ్ర వాల్మీకి రామాయణ సుందరకాండ వైశిష్యమును గురించి 5 రోజుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలైన మీకందరకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పీఠము యొక్క ప్రతినిధి పోలిశెట్టి హరిప్రసాదరావు గారికి, వారి సహచర బృందానికి, ఈ కార్యక్రమం విని తరించవలననే ఉద్దేశంతో వచ్చిన భక్త మహాశైలైన మీకందరకు కూడా, తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో శ్రీ కోదండ రామసేవక ధర్మ సమాజం యొక్క పంచమ గురుస్థానినిగా శ్రీ వైదేహీ రామానుజ సంజీవరాయ సహిత కోదండ రామ ప్రభు మీకు సర్వశ్రేయస్సులను కలుగజేయవలసిందిగా ప్రార్థిస్తూ శుభారంభం గావిస్తున్నా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీమద్ రామాయణము శతకోటి ప్రవిస్తరమైన రామచరిత్రం. అటువంటి దానిలో ఒక్కొక్క అక్షరం పలికినా కూడా మహత్తరమైన పాపములను నశింపచేస్తుంది అని ఆ శ్లోకార్థం. దీనికి మరి ఒక అర్థం కూడా ఉన్నది. శ్రీమద్ రామాయణము ఒకటే ఏకైకం అంటే అది ఒకటి మాత్రమే, ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ అని. అక్షరం నాశరహితమైనది, మహాపాతక నాశనం, మనం చేసిన పాపములన్నిటినీ పోగొట్టేది అని. అంటే జీవులు చేసినటువంటి పాపాలని పోగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథము ఒక్క రామాయణము మాత్రమే అని ఒక అర్థం. రామాయణములోని ఒక్కొక్క అక్షరాన్ని పలికినా కూడా పాతకములు నశింపజేయబడతాయి అని రెండవ అర్థం. ఈ రెండు అర్థాలు గల శ్లోకం ఇది. ఏ విధంగా చూసినా పాతకములను నశింపజేసేటటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం అనేది సర్వజన ఆమోదం. అయితే ఈ రామాయణంలో ప్రతిపాదించబడిన వ్యక్తి ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఆయన దశరథ మహారాజు కుమారుడు. దశరథ మహారాజు ఒక క్షత్రియుడు, క్షత్రియుని కుమారుడు శ్రీరామచంద్ర ప్రభువు. అయితే ఒక క్షత్రియ కుమారుని యొక్క కథను మనము ఇంతగా చదవవలన ఎంతోమంది రాజులు మాంధాతాచ మహీపతి కృత యుగాలంకార భూతో గత. మాంధాతంత్రి మహాచక్రవర్తి ఈ దేశాన్ని పరిపాలించారు, వెళ్ళిపోయినాడు. మరి అట్లా ఎంతోమంది పరిపాలన చేసినటువంటి చరిత్ర కలిగిన చోట ఆ గ్రంథాన్ని మనం పఠించవలన కేవలము రామచంద్ర ప్రభు దశరథ మహారాజు కుమారుడు అయితే, ఆయన దశరథ మహారాజు కుమారుడుగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు కానీ కేవలం దశరథ మహారాజు కుమారుడైన సామాన్య క్షత్రియుడు కాదు. ఈ విషయము వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. భారతీయులందరికీ ఇంకనూ చెప్పవలనంటే ప్రపంచంలోని వ్యక్తులందరికీ కూడా తమ యొక్క జన్మలని చరితార్థము చేసుకోవాలని అనుకుంటే వేద పురుషుణ్ణి తెలుసుకోవాలి. వేదము ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని అవగతం చేయాలి, అటువంటి అవకాశాన్ని కలిగించుకోవాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కనుక ఆ వేదము ద్వారా స్తుతింపబడినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో, వేదాహమేతం పురుషం మాంతం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ తమేవం విద్వాన్ అమృతః భవతి, ఆ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో వానికి అమృతత్వమే. మృతత్వం అంటే మరణం, మోర్టాలిటీ. అమృతత్వం ఇమ్మోర్టాలిటీ, అతనికి మరల జన్మ ఉండదన్నమాట. ఎవరైతే విద్వాన్ తెలుసుకుంటాడో ఆ పరమాత్మ స్వరూపాన్ని, అటువంటి వేదము ద్వారా స్తుతింపబడిన పరమాత్మ జాతే దశరథాత్మజే, దశరథ మహారాజు కుమారుడుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతరించాడు. కనుక వేద ప్రాచేత సహ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన, వేదమే ప్రచేతస మహర్షి యొక్క కుమారుడైనటువంటి వాల్మీకి మహర్షి నోటి ద్వారా రామాయణంగా రూపొందింది అని అర్థం. కనుక వేదవేద్యుడు శ్రీరామచంద్రమూర్తి, వేద తుల్యము శ్రీమద్ రామాయణం. అంత మహామహిమాన్వితమైనది శ్రీమద్ రామాయణం. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకములతో 7 కాండలుగా శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో రచించారు. దానిలో మొదటి కాండకి బాలకాండ, రెండవ దానికి అయోధ్యకాండ, మూడవ దానికి అరణ్యకాండ, నాలుగవ దానికి కిష్కింధకాండ, ఐదవ దానికి సుందరకాండ, ఆరవ దానికి యుద్ధకాండ, ఏడవ దానికి ఉత్తరకాండ అని నామకరణం చేశారు. వీటిలో సుందరకాండ మినహా మిగిలిన కాండలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ యొక్క కథాభాగాన్ని మాత్రము తెలియచేస్తాయి. అంటే బాలకాండ, శ్రీరామవారి జననం దగ్గర నుంచి కళ్యాణం, సీతామ్మవారితో కళ్యాణం చేసుకుని అయోధ్యాపుర ప్రవేశం చేసేటువంటి బాల చర్య ఏదైతే ఉన్నదో దాన్ని తెలుపుతుంది బాలకాండ. అందువలన దానికి బాలకాండ అని పేరు పెట్టారు. అయోధ్యకాండ, అయోధ్యాలయంలో శ్రీరామచంద్ర ప్రభు తన తండ్రి అయిన దశరథ మహారాజుకి సహాయభూతుడుగా ఉంటూ ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూస్తూ వారి యొక్క మననలు పొందడం వలన ఆయన్నే రాజుగా చేయాలని అభిలషించడం, రాజ్య పట్టాభిషేకం చేసే సమయంలో కైక అడిగినటువంటి 2 వరాలని ప్రభావం వల్ల శ్రీరామచంద్ర ప్రభువు సీతాలక్ష్మణ సహితుడై అరణ్యములకు వెళ్ళటం వరకు ఉన్నటువంటి కథను తెలిపేది అయోధ్య నగర కథను తెలిపేది అయోధ్యకాండ. అరణ్యములలో శ్రీరామచంద్ర ప్రభువు అనేక మంది ఋషులను సందర్శిస్తూ రాక్షసుల్ని సంహరిస్తూ కాలం గడుపుతున్నటువంటి సమయంలో రావణాసురుడు రావడం, సీతామ్మవారిని తీసుకుని పోవడం జరుగుతుంది. ఆమెను అన్వేషిస్తూ బయలుదేరారు శ్రీరామ లక్ష్మణులు. కాబట్టి ఆ భాగం అరణ్యములలో జరిగిన కథాభాగాన్ని తెలియజేసేది అరణ్యకాండ. ఆ విధంగా బయలుదేరినటువంటి రామలక్ష్మణులు కిష్కింధా నగరాల్లో ఆ వాలిని యొక్క తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవడం, వాలి సుగ్రీవునికి రామచంద్ర ప్రభువుకి స్నేహము ఏర్పడడం, తర్వాత వాలిని సంహరించడం, కిష్కింధా నగరానికి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం, సుగ్రీవుడు తన యొక్క వానర సేననంతటినీ కూడా 4 భాగములు చేసి 4 దిక్కులకి అమ్మవారిని వెతకడానికి పంపించడం వరకు కలిగిన భాగం కిష్కింధకాండ. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వీరులంతా కూడా దక్షిణ దిక్కు బయలుదేరి వెళ్ళారు. వానిలో హనుమంతుడు జాంబవంతుని యొక్క ప్రేరణ మేరకు సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతామ్మవారిని చూడటం, అమ్మవారితో మాట్లాడటం, రామచంద్ర ప్రభు యొక్క రేలి ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చి అమ్మవారి దగ్గర ఉన్న చూడామణిని తీసుకుని వచ్చి రామచంద్ర ప్రభువుకి అందజేసి సీతారాములకి ఆనందాన్ని కలుగజేసే కథాభాగము సుందరకాండ. ఇక్కడ కథాభాగానికి పేరుకి కూడా సరి అయిన పోలిక పూర్తిగా లేదు. అరణ్యకాండ అరణ్యములలో జరిగిన కాండ, ఇక్కడ సుందరకాండ అనే పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. తర్వాత రామచంద్ర ప్రభు సైన్యుడై లంకానగరం పైనకి దండెత్తి వెడలి రావణ కుంభకర్ణాదుల్ని సంహరించి సీతామ్మని తీసుకొని అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషిక్తుడవటం వరకు కలిగిన యుద్ధ భాగాన్ని తెలియజేసే కథ వస్తువు కలిగింది కనుక దానికి యుద్ధకాండ అన్నారు. శ్రీరామావతార పరిసమాప్తి వరకు మిగిలిన భాగ కథను కలిగినది కాబట్టి ఉత్తరకాండ అని పేరు పెట్టారు. ఈ విధంగా 7 కాండలలోనూ ఒక్క సుందరకాండకు మినహా మిగిలిన కాండలన్నిటికీ కూడా ఆ కథాభాగాన్ని అనుసరించి పేర్లు పెట్టబడటం జరిగింది. సుందరకాండకు మాత్రమే వాల్మీకి మహర్షి సుందరకాండ అన్నారు. ఈ సుందరకాండ యొక్క వైశిష్ట్యం ఏమిటయా అంటే ఎంతోమంది దీని గురించి తెలియచేశారు. నాకు తెలిసినంతవరకు మా వాసుదాస స్వామి వారి విరచిత ఆంధ్ర వాల్మీకి రామాయణంలో చెప్పబడినటువంటి విశేషములను మాత్రము మీకు తెలియచేసేందుకు ప్రయత్నం చేస్తాను. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్మ సుందరం. ఈ శ్లోకంలోని మొదటి పాదము చివరి పాదము కరపత్రంలో కూడా ప్రచురించారు చక్కగా. కాబట్టి సుందరే సుందరి సీత, సుందరే సుందరో రామః, ఈ సుందరకాండలో అంతా సుందరమే అన్నారు. అందుకే సుందరే కిమ్మ సుందరం, సుందరము కానిది ఏది అని మరల ప్రశ్న. అంటే అంతా సుందరమే, సుందరము అంటే అందముగా ఉన్నది అని అర్థం. సుందరకాండలో చెప్పబడ్డ శ్రీరామచంద్రమూర్తి యొక్క రూప గుణ శీలములు వర్ణింపబడతాయి ఆంజనేయ స్వామి వారి ద్వారా, అవంతా సుందరమైనవి. సుందరము కాండలో సీతామ్మవారి యొక్క విశేషతని, సీతామ్మవారి గొప్పతనాన్ని, ఆమె సౌందర్యాన్ని వర్ణింపబడటం జరుగుతుంది, అది సుందరమైనది. ఆంజనేయ స్వామి వారి యొక్క వీర విక్రమము వర్ణింపబడుతుంది, అది సుందరమైనది. సుందరాకాండలో రెండు వనాలను గురించి, అశోకవనం ఒకటి, మధువనం ఒకటి, ఈ రెండు వనాలను గురించి ప్రస్తావించడం జరిగింది, అవి చాలా సుందరమైనవి. సుందరాకాండలోని శ్లోకములన్నీ మంత్రతుల్యములే, కాబట్టి సుందరకాండలోని సుందరమైన మంత్రములు ఉన్నవి అని, శ్లోకము మంత్రముగా ఉండటం ఏమిటి అనేటువంటి అనుమానం రావచ్చు మీకు. ఆయా సందర్భములలో ఆ శ్లోకానికి ఎటువంటి పవర్ ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. దీనికి మూలమేమిటయ్యా అంటే, అసలు రామాయణాన్ని గురించి చెబుతూ మహత్యాన్ని, యదా యదా హి రామస్య వృత్తం పిపఠిషేద్ బుధః, ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రని, రామాయణాన్ని పండితులైన వారు పఠిస్తూ ఉంటారో, తదా తదాతు ధర్మాత్మేతి మూలమనుంజపేత్, ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వ శరైనం యహి రావణిం అని లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించేటప్పుడు బాణప్రయోగం చేస్తూ చెప్పే శ్లోకం ఇది. రామాయణానికి మూలమంత్రము అన్నారు. మూలం మనుం జపేత్, మను అంటే మంత్రమని, ఈ మూలమంత్రాన్ని జపించండి అని ప్రామాణికం ఉన్నది. కనుక రామాయణంలో అనేకమైన శ్లోకాలు మంత్రతుల్యములు, సుందరాకాండలో అటువంటి విశేషముగా ఉన్నవి. అందువలన సుందరే సుందరం మంత్రం అన్నారు. ఇన్ని సుందరమైన విషయాలు సుందరకాండలో చెప్పబడినవి కనుక ఇక సుందరం కానిది ఏది అని ఆఖరి భాగంలో సుందరే కిన్న సుందరం అన్నారు. అంత మహిమాన్వితమైనది సుందరకాండ. ఇక మరి ఒక విధంగా చూస్తే, శ్రుత్వాతు పంచమం కాండం, శ్రుత్వాతు పంచమం కాండం హనుమద్విజయాంకితం ఆంజనేయ ప్రసాదేన బ్రహ్మలోకం సగచ్చతి. ఈ సుందరకాండకు అధిపతి ఆంజనేయ స్వామి. ఈ కాండలో అంతటా ఆయన యొక్క చర్యే మనకి తెలియజేయబడుతుంది. కనుక అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వీర విక్రమాన్ని గురించి చెప్పబడ్డ కాండ సుందరకాండ. అటువంటి సుందరకాండని పఠనం చేసినా శ్రవణం చేసినా రెండిటికి ఒకే ఫలితం అండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే అందరూ చదవలేరు కాబట్టి వినమన్నారు, శ్రవణం చేయమన్నారు. చక్కగా పోలిశెట్టి శ్రీహరి ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరందరూ వినే భాగాన్ని కలిగించాలి, ఆ భాగ్యాన్ని కలిగించారు. విష్ణు సహస్రనామ స్తోత్రములో మీరందరూ రోజు చదువుతూ ఉంటారు. య ఇదం శృణుయా నిశ్చం యశ్చాపి పరికీర్తయేత్ న అశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. ఈ విష్ణు సహస్రనామాన్ని ఎవరు పఠిస్తారో ఎవరు వింటారో ఇద్దరికీ ఒకే ఫలితం. అందువలన చదవలేనటువంటి వారిని వినమన్నారు. అన్నవాళ్ళు శ్రుత్వాతు అన్నారు ఇక్కడ కూడా. పంచమం కాండం, ఎవరైతే వింటారో సుందరకాండని, ఆంజనేయ ప్రసాదైన ఆయన యొక్క అనుగ్రహం లేని మనం రాముల వారి దగ్గరికి పోలి. ఎందువలన రమదువారే తుమరఖ మారే ఓటనయాజ్ఞ దిను భైటారే సభసుకలహై తుహారీ శరణ తుమరక్షక కాహూ కో ధర్మ అని హనుమాన్ చాలీస. రామచంద్ర ప్రభువు యొక్క మందిరం ఏదైతే ఉన్నదో ఆ మందిరానికి గేట్ కీపర్ ఆంజనేయ స్వామి. గేట్ కీపర్ అనుమతి లేని లోపలికి పోయేందుకు లేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఈ గుంటూరులోనే ఉంటారు. అనేక గ్రామాల నుంచి అనేక మంది వ్యక్తులు వారిని దర్శించాలని వస్తారు. నేరుగా వారున్న రూమ్లోకి పోయేందుకు లేదు. దఫేదారని ఒక బిళ్ళ జవాన్ ఉంటాడు ఆడ. మనం పోగానే ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారని అంట. మేము బలాన్ని పని మీద వచ్చామండి కలెక్టర్ గారిని చూడండి కాగితం మీద రాసి ఇవ్వండి అంట. ఆ కాగితం మీద రాసి కింది తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపెడతాడు. వారికి వీలుంటే వెంటనే రమణ మనసు, లేక కొంచెం సేపు ఉన్న తర్వాత రమణ మనసు. కాబట్టి ఆ దఫేదారు యొక్క అనుమతి లేని లోపలికి పోయేందుకు లేదు మనం. అట్లే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లేదే రామచంద్ర ప్రభుని దర్శించేందుకు లేదు. అందువలన ఆంజనేయ ప్రసాదేన బ్రహ్మలోకం సగచ్చతి, బ్రహ్మలోకానికి వెళ్తారు అన్నారు. ఈ బ్రహ్మలోకం అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదండి. చతుర్ముఖ బ్రహ్మ ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి చేసిన వాడు. ఇంకా ఆయన లోకానికి పోయినందువల్ల మనకు ప్రయోజనం పెద్దగా ఉండదు. కాబట్టి ఈ బ్రహ్మ అంటే ఎవరు? ఎతో వా ఇమాని భూతాని యాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజ్ఞాస తద్బ్రహ్మేతి అని ఉపనిషత్తు చెబుతుంది. ఎవరయ్యా బ్రహ్మ అంటే ఎవరి నుండి ఈ భూతజాలము పుడుతున్నదో, ఎవని వలన ఈ భూతజాలం అంతా పెరిగి పెద్దదవుతున్నదో, చివరికి ఈ సృష్టి ఎవని వలన లయము గావింపబడుతున్నదో, అనగా సృష్టి స్థితి లయములు మూడు ఒకరి వద్దనే ఉన్నవి అని అర్థం. కేవలము పాలనా సౌలభ్యము కొరకే సృష్టిని బ్రహ్మదేవునికి, సంహార శక్తిని ఈశ్వరునికి ప్రసాదించారు శ్రీ మహావిష్ణు. కనుక సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణు ఒకరే కనుక, ఎతో వా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాస తద్బ్రహ్మ ఇతి, ఆయన బ్రహ్మ అంటే. కాబట్టి బ్రహ్మలోకం సగచ్చతి అంటే అటువంటి పరబ్రహ్మలోకము. యద్ గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు భగవానుడు భగవద్గీతలో. అర్జున న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక, నేను ఉండేటువంటి స్థలంలో సూర్య చంద్ర అగ్నులు ప్రకాశించలేవయ్యా, వాటి యొక్క శక్తి చాలదు, వాటి యొక్క ప్రకాశము చాలదు. ఈ లైట్లన్నీ తీసేసి ఒక జీరో క్యాండిల్ బల్బు పెట్టావనుకోండి ఇక్కడ వెలుతురుగానే ఉంటుంది, ఉన్న వస్తువు ఏదో కనబడుతుంది. ఇంత పెద్ద లైట్లు వేసి ఇప్పుడు జీరో క్యాండిల్ బల్బు వెలిగించామనుకోండి దాని కాంతి కనుక. కాబట్టి నతద్భాసయతే సూర్య, సూర్యుడిని మనం తేజస్సుని మనం చూడలేము నిజమే, కానీ అటువంటి సూర్యుడు కూడా ఆ రామచంద్ర ప్రభు యొక్క సహస్రాదిత్య సన్నిహుడు కనుక ఆయన ఈయన యొక్క కాంతి పనిచేయదు అన్నారు. అందువలన నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా ననివర్తంటే, ఏ లోకానికి పోతే జీవుడు తిరిగి రాడో ఆ యొక్క లోకమే ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క లోకం, అదే వైకుంఠం, అదే శ్రీమన్నారాయణ యొక్క స్థానం. అందువలన బ్రహ్మలోకం సగచ్చతి, అక్కడికి వెళ్తారు జీవులని చెప్పబడ్డది. ఇంకా మరి ఒక విశేషం ఏమిటంటే, సుందరకాండలోని కొన్ని కొన్ని సర్గలు చదివినా కూడా ప్రత్యేకమైన ఫలితం ఉన్నది. సుందర ఆదిమ సర్గస్థ హనుమద్ విక్రమాధికం శ్రుత్వ అపస్మార కుష్టు ఆది భూత భేతాళ నాశనం అన్నారు. సుందరకాండలో మొదటి సర్గ ఉన్నది. ఆంజనేయ స్వామి వారు మహేంద్ర పర్వతం నుంచి ఎగిరి సముద్రం అవతల ఉన్న లంకా నగరాన్ని చేరడం. ఆ ఒక్క సర్గ పారాయణ చేసినా, ఆ ఒక్క సర్గను విన్నా కూడా ఎవరికైనా అపస్మారము కుష్టు భూత భేతాళములు ఇటువంటి ప్రయోగములు చేసినా కూడా అవన్నీ కూడా నాశనం అన్నారు. అవి 40 రోజులు మండల దీక్షతో చదవాలి, ఒకరోజు కాదు. ఇది ఉమామహేశ్వర సంహిత, పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి సంహిత ఒకటి ఉన్నది, దానిలో చెప్పబడ్డది. కాబట్టి ఇంత విపులమైనటువంటి ప్రాధాన్యత కలిగిన కాండ సుందరకాండ. ఇంకా మనకి ఏ కష్టాలు వచ్చినా కూడా సుందరకాండ పారాయణ చేయవయ్యా నీ కష్టాలు తీరిపోతాయంట. కనుక సుందరకాండలో ఇంత మహాత్యం ఉన్నది. ఇంత మహాత్యం దానికి రావడానికి మరి ఒక కారణం ఏమిటయ్యా అంటే, ఇందాక చెప్పబడినటువంటి విధంగా రామాయణంలోని మిగిలిన కాండలలో ఆ కాండకు సంబంధించిన కథాభాగమే వివరింపబడ్డది. సుందరకాండలోని కథతో పాటు మిగిలిన కాండలలోని కథ కూడా సందర్భానుసారముగా ప్రస్తావించబడినది. అందువలన సుందరకాండ ఒక్కటి పారాయణ చేసినా, సుందరకాండ ఒక్కటి వినినా కూడా రామాయణం అంతా కూడా చదివినటువంటి ఫలితము, రామాయణం అంతా వినిన ఫలితము ప్రజలకు కలుగుతుంది. కనుక సుందరకాండని చదవండి, సుందరకాండని వినండి అన్నాను. అందువలన ఎన్ని మార్లు మీరు విని ఉంటారు, నాకు తెలిసిన పరిధిలో ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని ఈ సుందరకాండ వైశిష్యాన్ని మనకున్న ఈ 4 రోజుల కాలంలో, ఇవాళతో కూడి 5వ రోజు ఈ సమయంలో ముచ్చటించుకుందాం. ఇక ఆంధ్ర వాల్మీకి రామాయణం అంటే ఏమిటి? ఇందాక మన రాంపిచ్చే గారు చెప్పారు, 100 సంవత్సరాల క్రితము వాసుదాస స్వామి వారు ఉన్నారు అన్నారు. కౌపీనధారియే ఇక్కడ ఉన్న ఫోటో ఎదురుగ్గా కనపడుతున్నది, వారే వాసుదాస ప్రభు. 1863లో వారు ఈ లోకానికి అవతరించడం, 1936లో మరలా తరంధామానికి పోవటం జరిగింది. వారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు లెక్చరారు. వారు అనేక రామాయణాలని పరిశీలన చేశారు. ఈ సంస్కృత రామాయణాన్ని అనేక మంది కవులు తెలుగులోనికి అనువదించారు. మొల్ల రామాయణం, గోపీనాథ రామాయణం, రంగనాథ రామాయణం, ఇట్లా అనేకమైన రామాయణాలు వ్యాప్తిలో ఉన్నవి ఆ కాలంలో. అయితే వారు ఆ రామాయణాలన్నింటినీ పరిశీలన చేసి సంస్కృత రామాయణాన్ని పారాయణ చేసిన వారు. వాల్మీకి మరిన్ని సంస్కృత రామాయణంలో ఏమి స్పష్టం చేశారో అది అన్ని కాండలలో మిగిలిన రామాయణంలో యాజ్ ఇట్ ఈజ్ అంటాము, యథాతథము, ఆ విధంగా అనువదింపబడాల. ఆ కవులు వారి వారల యొక్క మనస్సుకి తగిన విధముగా అక్కడక్కడ కొన్ని కథా అంశములని పెద్దది చేసి వ్రాయటం లేక అసలే తొలగించడం జరిగింది. అందువలన వారు రామాయణాన్ని యథాతథముగా అనువదించి ప్రజలకు వాల్మీకి మహర్షి రామాయణ ఔన్నత్యాన్ని తెలియజేయాలని కంకణం కట్టుకొని 1904 సంవత్సరంలో ప్రారంభించి 1908వ సంవత్సరానికి పూర్తి చేశారు. మొత్తము 7 కాండలు రామాయణాన్ని ఆంధ్రీకరించారు పద్య రూపంలో. ఆ కావ్యాన్ని వారు కడప జిల్లా కడప పట్టణ వాస్తవ్యులు కనుక కడప జిల్లాలో అత్యంత పుణ్యక్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకశిలా నగరం అని పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వారికి అంకితమిచ్చారు. ఇది ఇప్పటికి 100 సంవత్సరాల క్రితము, 1908వ సంవత్సరము అక్టోబర్ 9, 10, 11 తేదీలలో జరిగింది. ఇప్పటి రోజుల్లో అయితే ఒక కావ్యాన్ని ఆవిష్కరించడం కానీ ఒక కావ్య అంకిత సభ అంటే అర్ధగంట జరిగితే చాలా గొప్ప. ఆ తర్వాత వచ్చిన వారు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. అందువలన పైన కూర్చున్న వేదిక పైన కూర్చున్న వారు త్వర త్వరగా ముగిస్తారు. అప్పుడు 3 రోజులు జరిగింది సభ. ఏమిటి ఈ వాసుదాస స్వామి వారు రచించిన రామాయణంలోని గొప్పతనమని మహామహా పండితులు ఉండేవారు ఆ కాలంలో. ఇప్పటికి 100 సంవత్సరాల క్రితం అంటే యాచక శత్రువు అని అడుక్కునేవాడికి మరి ఒక అడుక్కునేవాడిని చూస్తే కోపం, వీడెందుకు ఈ వీధికి వచ్చాడు, ఆ వీధిలో ఉండవలసిన వాడు, ఇదంతా నారాజ్యం, నేను కదా ఇంటింటికి పోయి సంపాదించుకోవాలి అని. అట్లా ఈయన గొప్పతనం ఏమిటి ఈ రామాయణంలో అని వారు విమర్శక దృష్టితో ఆ గ్రంథాన్ని పిపీలికం బ్రహ్మ పర్యంతము శోధించినట్టుగా ప్రతి శ్లోకానికి పద్యం పరిశీలన చేసేట 3 రోజులు పట్టిందిట వాళ్ళకి. చివరికి ఆఖరి దినం 1908 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి కడప జిల్లా కలెక్టర్ గారు ఆ సభకి అధ్యక్షత వహిస్తే అప్పుడు పండిత మండలి అంతా కూడా వారిని సమీపించి, స్వామి ఈ యొక్క రామాయణం యథాతథము, ఇట్ ఈజ్ ఎ వెర్బటిమ్ ట్రాన్స్లేషన్, పద పదానికి అనువాదం ఉన్నది, దీనిలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి కానీ లేకపోతే అసలు లోయకుండా పోవటం కానీ లేదు అని పండిత మండలి అంతా కూడా సామూహికంగా చెప్పారు. అప్పుడు వారికి ఆ సభలో ఆంధ్ర వాల్మీకి అని బిరుదిచ్చారు. అందువలన వారి రామాయణాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణం అని చెప్తారు. ఇది 1908లో జరిగిన విషయం. అప్పటికి ఇంకా వారు లెక్చరర్గా పనిచేస్తున్నారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో. ఆ రామాయణం అచ్చొత్తింపబడ్డది, ఆంధ్ర లోకమంతా కూడా ఆ రామాయణాన్ని చదువుకునేవారు. ఆ విధంగా చదువుకుంటున్న రోజులలో హైకోర్టు అడ్వకేట్ ఒకరు ఒక రోజున మద్రాసులో పోతూ వారు ఎదురుపడితే దగ్గరికి పిలిచారు. ఏమయ్యా సుబ్బారావు, వారి పేరు ఆయిల్ కొన్న సుబ్బారావు గారు, అసలు పేరు వాసుదాస స్వామి గారు, స్వామిగా నామాంతరం. నీవు రాసిన రామాయణం నేను చదివాను, చాలా బాగున్నది, కానీ నీకు ఏ అభిప్రాయం కలిగిందో ఆ అభిప్రాయం ఇతరులకు ఎట్లా తెలుస్తుంది, నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ అభిప్రాయాలు మాకు తెలియవు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో అనేకమైన డ్రామాస్ షేక్స్పియర్ రచించాడు. షేక్స్పియర్ రచించిన డ్రామాస్కి ఎవరు షేక్స్పియర్ రాయలా వ్యాఖ్యానం, ది కామెంట్రీ వాజ్ రిటన్ బై అనదర్ పోయెట్, జాన్సన్ బాస్వెల్ ఇటువంటి వాళ్ళు ఇతరులు రచించారు, ఆయన రాయలా తను రాసినటువంటి డ్రామాస్కి. అట్లే కాళిదాసు అనేకమైన నాటకాలు రచించారు, ఆ నాటకాలకు ఆయన వ్యాఖ్యానం రాయలా. మల్లినాథ సూర్య అనే ఆయన వ్యాఖ్యానం రాశారు. కాబట్టి మరి ఒక పండితులు రాయటం వల్ల ఆయన యొక్క అభిప్రాయం ఇది అయి ఉంటుంది అని రాయవలసిందే, కానీ ఆయన అభిప్రాయం అదో కాదో ఈయనకి తెలియదు, మనకు అంతకన్నా తెలియదు. కనుక ఆ యొక్క అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆ విధంగా వారికి సజెషన్ చేస్తే నమస్కారం పెట్టారట స్వామివారు. మహా బృహత్తర కార్యక్రమం, అది సాధ్యం కాదు, నాకు మీ యొక్క సూచనకు ఒక నమస్కారం అన్నమాట. అట్లా కాలం గడిచిపోయింది. తర్వాత వారికి భార్య వియోగం కలిగింది. అంతకుముందే ఒక పిల్లవాడు పుట్టి చనిపోయినారు. ఇక వారు విరాగి దాకా చెప్పారు రాంపిచ్చే గారు, వారికి ఉన్నదంతా కూడా రాముల వారికి అర్పించారు ఒంటిమిట్ట కోదండరాములు వారికి. నిజమే అది. మద్రాసులో ఇల్లున్నది, కడపలో ఇల్లున్నది, మొత్తం కృష్ణార్పణం అన్నారు అర్పించి ఆ రామస్వామి దేవాలయ పునరుద్ధరణకి కంకణం కట్టుకున్నారు. అప్పుడు ఈ ఆంధ్రలోకమంతా సంచారం చేశారు. ఈ గుంటూరు నగరానికి ఎన్ని పర్యములు వచ్చారో మనకి తెలియదు. అట్లా రామభిక్షాందేహి, ఓ అయ్యలారా ఓ అమ్మలారా అని కీర్తనలు రాశారు వారు. వాసుదాస కీర్తనలు ఉన్నాయి. ఆ విధంగా ప్రోగు చేసిన డబ్బుతో రామస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించారు, రథశాల నిర్మించారు, రథం నిర్మించారు, వాహనాలు చేయించారు, సమస్త ఆభరణములు చేయించారు. ఈనాడు ఒంటిమిట్ట దేవాలయం అంత ఉన్నత స్థితిలో ఉన్నది అంటే వారి యొక్క శ్రమే దానికి కారణం, మరి ఒకటి కాదు. భద్రాద్రి రామదాసు గారు భద్రాద్రికి ఎంత సేవ చేశారో దాదాపు అంత సేవ చేశారు వాసుదాస స్వామి వారు. ఆ విధంగా వారు సంచారం చేస్తుంటే అనేక మంది వారిని కలిసి మాకు మంత్రోపదేశం చేయమని అడిగారు. అప్పుడు వారికి మంత్రోపదేశం చెప్పారు. ఇందాక రాంపించారు పంచ సంస్కార దీక్షలు వారు స్వయంగా చేసి ఎంతోమందిని ఉద్ధరించారని. నిజమే అది. ఎంతోమందికి మంత్రోపదేశాలు చేశారు. వారిలో కొంతమంది శిష్యులు రామాయణం చదివి, స్వామి మీ రామాయణం మాకు అర్థం కావటం లేదు, తాత్పర్యం రాయండి అని మరల కోరారట. అప్పటికి రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది, 69 సంవత్సరాల వయస్సు వారి. అప్పుడు ఆలోచన చేశారట, అంతకుముందు అడ్వకేట్ అడిగారు, అప్పుడు కాదని నమస్కారం చేశాను, ఇప్పుడు మరల వీరందరూ అడుగుతున్నారు, ఇది రామాజ్ఞేమోనని అనుకున్నారట మనసులో. అనుకొని సరేనని సంకల్పం చేసి అప్పుడు రామాయణానికి వ్యాఖ్యానం రాశారు. 69 సంవత్సరముల వయస్సులో రోజుకి దాదాపు 18 గంటలు శ్రమించారు. వారిని స్వయంగా రామాయణ వ్యాఖ్యానం రాసినప్పుడు చూసినటువంటి వ్యక్తి నేను ఒంటిమిటిలో ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు చెప్పిన వారు ఉన్నారు. ఇప్పుడు రాస్తుండేవారండి, ఎప్పుడు పోయినా కూడా. అంతటి మహానుభావులు వారు. ఆ విధంగా రామాయణానికి మందరము అని పేరు పెట్టారు వారు ఆ వ్యాఖ్యానానికి. ఎందుకు మందరం అని పేరు పెట్టారంటే, పూర్వకాలము దేవతలు దానవులు కూడా క్షీరసాగరాన్ని, పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని తాడుగా చేసుకుని చిలికారు. చిలికితే దానిలో నుంచి అమృతం వచ్చి ఆ అమృతాన్ని త్రావి దేవతలు అమరులైనారు. అట్లా ఈ రామాయణ కథ అర్ణవం, రామాయణ కథ అనే పాలసం క్షీరార్ణవం అన్నారు. దీన్ని నేను చిరుకుతున్నా, ఇదిగో ఈ అమృతం వచ్చింది, మీరందరూ త్రాగండి అన్నారు. అమృతత్వం అభిలషించిన సుమనస్కులు గనుడు దీని శుద్ధమతి రాశారు వారు. ఎవరికైతే అమృతత్వం కావాలో, ఈ యొక్క జన్మ రాహిత్యం కావాలని కోరుకుంటారో, అమృతత్వం అభిలషించిన సుమనస్కులు గనుడు దీని శుద్ధమతిన్ దుఃఖములన్ మునుగంగోరిన విమనస్కులు పొండు దౌవు వినకిద్దానిన్. ఇంకా మేము జనన మరణ సంబంధమైన దుఃఖములలోనే మునిగి తేలుతుంటాము అని అంటే వాళ్ళు అసలు ఇది వినద్దు అన్నారు. అటువంటి మందర వ్యాఖ్యానములన్నీ కూడా వారు రచించిన తర్వాత వారికి పరమాత్ముని దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. వారు 1936లో పరంధామానికి వెళ్తూ, అప్పటికి ఈ గుంటూరులోని యామర్తి అని ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ గ్రామ కరణం గారు, 2వ గురువు గారు దాసేష స్వామి అనేవారు. వారు కరణీయకం చేస్తున్నారు. యామర్తి సుబ్బారావు ఆయన పేరు. వారు స్వామివారి యొక్క బోధలకు ప్రభావితులై కరణీకాన్ని విడిచిపెట్టి ఒంటిమిట్టిపోయి వారి సేవ చేసుకునేవారు. ఆ తర్వాత వారు ఆశ్రమానికి 2వ గురువర్యులైతే వారు వెళ్ళిపోతూ పరంధామానికి, నాయన ఈ గ్రంథాలన్నీ ప్రజలకి అందచేవి అని చెప్పారు. అప్పుడు వారు ఎంతో శ్రమ చేసి ఒక గ్రంథం ప్రింట్ చేయటం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఎంతో కష్టపడి జోలి తీసుకొని పల్లెలన్నీ తిరిగి డబ్బు సేకరించి ఆ అమృతాన్ని మనకు అందజేశారు. అవి ఇప్పటికీ కూడా మా కోదండరామ సేవక ధర్మ సమాజ సంస్థ నుండి ప్రజలకు లభ్యములే. రేపు బహుశా మా యొక్క శిష్యుడు ఆ యొక్క గ్రంథాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. కావలసిన వారు వారిని కొనుక్కొని చదివి తరించవచ్చు. అటువంటిది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆ రామాయణంలో వారు అనువాదం ఎట్లా ఉన్నదో అక్కడక్కడ కొన్ని శ్లోకాలు, కొన్ని పద్యాలని పరిశీలన చేద్దాం. ఇటువంటి మహత్తరమైన సుందరకాండలో మొట్టమొదట శ్లోకము, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్శన ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. ఆంజనేయ స్వామివారిని జాంబవంతుడు ప్రేరేపించిన తరువాత ఆయనకి బలం తెలిసొచ్చిందిట. అంతకుముందు ఆయనకి బలం తెలియదు, మునుల యొక్క శాపం ఉన్నది ఆయనకి, అందువల్ల ఆయన శరీరాన్ని పెంచాట. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుత ఆత్మజ తితీర్షతి మహావేగం సముద్రం మకరాలయం అన్నాడు. మహేంద్ర పర్వతాన్ని ఎక్కాట, ఎక్కి శరీరాన్ని పెంచాట. ఆంజనేయ స్వామివారికి అష్టసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవ నిధికే దాత అన్నారు. ఈ అష్టసిద్ధులలో అనిమ గరిమ లఘిమ అనేటటువంటి సిద్ధులు ఉన్నాయి. శరీరాన్ని కుంచడం, తగ్గు చేయటం, శరీరాన్ని పెంచడం, ఇది అనిమ గరిమ లఘిమ అనే సిద్ధులు అంటారు. ఇటువంటి సిద్ధులు ఆయనకి ఉన్నాయి కనుక ఉన్న శరీరాన్ని పెంచారట. ఎట్లా పెంచారు? పర్వత సంకాశ, పర్వతం అంత ఎత్తు ఎదిగారట. అప్పుడు క్రిందనున్న వాళ్ళందరూ ఇట్లా చూశారట అని ఆ మహేంద్ర పర్వతం నుంచి వాళ్ళకి చెప్పారు, నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం నుంచి ఎగిరి ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి చేరతాను, అక్కడ లంకలో సీతామ్మవారు ఉన్నదా లేదా చూస్తాను, మరల వచ్చి మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఈ బయలుదేరే ముందు ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనే మతిం అన్నారు. వాల్మీకి రామాయణంలో అనేకమైన రహస్యాలు ఇమిచ్చారు వారు. ఇక్కడ ఒక సాంప్రదాయం చెప్పారు, ఏదైనా ఒక కార్యం చేసే ముందు ఇట్లా చెయ్యాలి అన్నారు. ఏం చేశారు ఆంజనేయ స్వామి వారు? సూర్యాయ, సూర్య భగవానికి నమస్కారం చేశారు. ఎందుకు చేశారు? మనం రోజు సూర్యభగవానికి నమస్కారం చేస్తున్నాం కదండి పొద్దున లేస్తూనే అని. అంటే మనం చేసే నమస్కారం వేరు, ఆయన చేసే నమస్కారం వేరు. సూర్యుని వద్ద విద్య నేర్చుకున్నవాడు ఆంజనేయ స్వామి, నవ వ్యాకరణ పండితుడు, అందువలన మంత్రగురువు ఆయన, విద్యాగురువు ఆయన, అందువలన గురువుకి నమస్కారం చేశారు. నా గురోర్ అధికం, గురువు కంటే అధికుడు ఎవరూ లేరు, అందువలన ముందుగా గురువు గారికి నమస్కారం చేయాలి. కబీర్ దాసుని అడిగారట ఒకరు, శ్రీమన్నారాయణుడు మీ గురువు గారు ఒకే పర్యాయము మీకు దర్శనమిస్తే మీరు ఎవరికి నమస్కారం చేస్తారన్నారు. నేను నా గురువుకి నమస్కారం చేస్తాను, ఆ శ్రీమన్నారాయణుడు కూడా నమస్కారం చేయనన్నాడు. అదేమిటండి, ఆయన పరమాత్ముడు కదా అని అంటే ఆ పరమాత్ముడు నీకు చెప్పిన ఆయన ఈయన కదా, కాబట్టి ఈయనకు ముందు నేను నమస్కారం చేస్తాను. కాబట్టి నా గురోరధికం, అందువలన ససూర్యాయ మహేంద్రాయ. తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశాడు, ఎందుకు? త్రైలోక్యాధిపతి ఆయన, ముల్లోకములకు అధిపతి, కాబట్టి ఆయనకి నమస్కారం చేయాలి. పవనాయ తన తండ్రి వాయుదేవునికి నమస్కారం చేశాడు. స్వయంభువే బ్రహ్మదేవునికి నమస్కారం చేశాడు. బృహతీతి బ్రహ్మ, మహత్తరమైనటువంటి దేవతలకు అందరికీ కూడా ఆయన పెద్ద కాబట్టి ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. ఇంతమందికి నమస్కారం చేసి ఆంజనేయ స్వామి బయలుదేరారు. కనుక మనం కూడా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు గురువు గారికి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చేసి వారి ఆశీర్వచనములు తీసుకుంటే ఆ కార్యం జయప్రదమవుతుంది అని సూచన ఇక్కడ. ఆ విధంగా బయలుదేరి వెళ్తున్నారు కదా, అందరికీ తెలిసినదే. కాబట్టి ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ పోవాలి. సుందరకాండ దాదాపు 7 సంవత్సరాల క్రితము ఈ అరండలపేటలోని మోహన రంగనాయక స్వామి గుడిలో అక్కడ భక్తులు కోరితే 15 దినములు చెప్పారు. అప్పటికీ కూడా కొన్ని విషయాలు దాటవేయడం జరిగింది. కనుక మనకున్నటువంటి స్వయము స్వల్పం కనుక మీకు కథ అంతా తెలిసినదే. ముఖ్య విషయాలు ప్రస్తావించుకుంటూ పోదాం. కనుక ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు ఆకాశ మార్గాన. ఇంతలో సముద్రుడు చూశారు. సముద్రుడు చూసి తనలో నిక్షిప్తమై ఉన్న మైనాకం అనే ఆ మైనాకుడనే పర్వతాన్ని ప్రేరేపించాడు పైకి లేచి రమ్మని. అంటే పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న పర్వతాలు కూడా పూర్వం రెక్కలు ఉండేవి. ఆ రెక్కలు ఉండటం వల్ల అవి ఎగురుతూ పోయి ఎక్కడ వాడికి ఇష్టమైతే అక్కడ వాలేది. ఇప్పుడు ఉదాహరణకి బిల్డింగ్ పైన వాలింది అనుకోండి పర్వతము, ఇంకా పరిస్థితి ఏమో మీరు ఊహించుకోవచ్చు. మళ్ళీ పోలశెట్టి హరిప్రసాద్ గారు మళ్ళీ కొన్ని లక్షలు కట్టుబెట్టి ఇదంతా కట్టించాలి ఉంటుంది. అందువలన ఆ విధంగా అక్కడ ఉన్న జంతుజాలానికి నష్టం జరుగుతూ ఉంటే అందరూ పోయి బ్రహ్మదేవునికి మొరపెట్టారు, ఇంద్రుడికి మొరపెట్టుకున్నారట త్రైలోక్యాధిపతి కాబట్టి. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని పర్వతాల యొక్క రెక్కలు ఖండిస్తూ ఉంటే వాయుదేవుని యొక్క వేగము, ఆ యొక్క శక్తి వల్ల, ఆయన సహకారం వల్ల ఈ మైనాకుడు అనేవాడు ఒక్కడు రెక్కలతో వచ్చి సముద్రంలో పడిపోయినాడు. అందువల్ల ఆయన ఒక్కడికి రెక్కలు ఉన్నాయి. ఇంద్రుడు ఆ సముద్రంలో ఉన్నాళ్ళే ఇంకా ఈయనతో ఏమున్నది లేని ఆయన వెళ్ళిపోయినాడు. కనుక మిగిలిన పర్వతాలకి రెక్కలు లేవు, రెక్కలు ఉన్న పర్వతం మైనాకులు. అందువలన సముద్రుడు ఆ మైనాకుని ప్రేరేపించాడు, నీవు పైకి లేవయ్యా అని లేచాడు ఆయన. ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనైస్కృత అని రామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టారు. ఆ ఇక్ష్వాకు వంశంలోనే సగరుడు అనే చక్రవర్తి జన్మించారు. ఆ సగరుని యొక్క కుమారుల వల్ల ఈ సాగరం సముద్రం అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ సముద్రుడికి ఇక్ష్వాకు వంశం వారంటే గౌరవం, కృతజ్ఞతాభావం. ఎవరైనా మనకు చిన్న మేలు చేస్తే ఆ మేలుని మనము మనస్సులో ఉంచుకుంటే అది కృతజ్ఞతాభావం అవుతుంది, థ్యాంక్ఫుల్నెస్ అంటాం దాన్ని. అదే మనము ఆ మేలును మర్చిపోతే కృతజ్ఞతాభావం. ఈ రెండు అక్షరాలలోనే తేలి కృతజ్ఞత, కృతజ్ఞత. కాబట్టి ఆ విధంగా కృతజ్ఞతతో సముద్రుడు మైనాకుని ప్రేరేపించాడు. మా ఇక్ష్వాకు వంశంలోని రామచంద్రమూర్తి యొక్క కార్యం నిమిత్తంగా ఆంజనేయ స్వామివారు పైన వెళ్తున్నారయ్యా, ఆయన కొంచెం నీవు ఆతిథ్యం ఇచ్చిరా అని అన్నారు. సరే, ఆంజనేయ స్వామి వాయుదేవుని యొక్క వరం వలన జన్మించిన వాడు గనుక, వాయుదేవుని వల్లనే తను కూడా ఇక్కడికి వచ్చి సముద్రంలో పడ్డాడు గనుక, నిక్షిప్తం చేయబడ్డాడు కాబట్టి ఆయన పళ్ళు తీసుకొని లేచి నిలబడ్డాడు. ఆంజనేయ స్వామి ఎదురుగ్గా వస్తున్నారు, ఎదురుగ్గా ఈ మైనాక పర్వతం చూశారు. ఇదేదో విఘ్నంలాగా ఉన్నది అని ధభీమని దాన్ని ఢీ కొట్టారు. ఆ దెబ్బకి మైనాకుడు మనుష్య రూపం ధరించి, నాయనా నేను నీకు మిత్రుణ్ణి, హితుణ్ణి, సన్నిహితుణ్ణి, వేరే వాణ్ణి కాదు అని ఈ విషయమంతా చెప్తే అట్లాగా అన్నారు. కొంచెంసేపు నా యొక్క సానువుల పైన విశ్రమించి వెళ్ళమంటే, రామకార్యం పైన వెళ్తున్నాను ఇప్పుడు, ఎక్కడా నిలబడేందుకు లేదు నాకు టైము అని అన్నాయి. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించమంటే అట్లా స్పృశించారట పళ్ళని, మళ్ళా బయలుదేరి వెళ్తున్నారు. దేవతలందరూ చూశారు, ఆహా ఆంజనేయ స్వామి ఒక విజయం చేశారు, వన్ విక్టరీ, ఒక జయం ఆయనకి లభించింది. అయినా ఈయన ఇంకా పరీక్ష చేయాలి, సరైనటువంటి కార్యాన్ని ఈయన చేయగలుగుతాడో లేదో అని నాగమాత సురస అనే ఆమెను పోయి, నీవు మహారాక్షస రూపంతో ఆంజనేయ స్వామికి విఘ్నం కలిగించమని దేవతలే కోరారు. సరే, ఆమె వికృతమైనటువంటి నోరు తెరుచుకొని మహాకరాళ వక్త్రము ఆ ఎదురుగ్గా నిలబడేట. ఆంజనేయ స్వామి వారు వెళ్తుంటే ఆమె అన్నదిట, నిన్ను దేవతలందరూ నాకు ఆహారంగా ఇచ్చారు, నా నోటిలోనికి పోవలసిందే నీవు అని అన్నారు. ఆంజనేయ స్వామి, అమ్మా నేను రామకార్యార్థం వెళ్తున్నాను, ఆ కార్యము పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారి జాడ తెలుసుకుని వచ్చి రామచంద్ర ప్రభువుకి విన్నవించిన తర్వాత నీ నోటిలోనికి దూర్తానట్లే అన్న, లేదు ఇప్పుడే పోవలసిందే అని. సుషింక్షిప్య ఆత్మనక్కాయ, అప్పుడు తన యొక్క శరీరాన్ని చిన్నది చేశారట. ఒక్క పర్యాయము లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంటే ఆని నోరు తెరిస్తే ఈ పెదవులు రెండు మూసే లోపల లోపలికి పోయి బయటకు వచ్చేసాడు. నేను ఈ లోపలికి నోటిలోనికి పోయి వచ్చానమ్మా అంటే ఆయన యొక్క బుద్ధి కుశలతకు మెచ్చి, నీకు జయం కలుగుతుంది పోయిరా అని ఆయన అమ్మ. ఆ విధంగా బుద్ధి బలం చేత ఆమెని జయించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సముద్రంలో ఆ నీటి పైన సింహిక అనేటటువంటి ఒక జంతువు ఉన్నది, అది రాక్షస ఆకారం గలది. దాని యొక్క గొప్పదనం ఏమిటంటే ఎవరైనా పైన పోతుంటే వారి నీడని లాగుతుంది, ఛాయాగ్రాహి దాని పేరు. అది ఆంజనేయ స్వామివారి యొక్క నీడని లాగింది. నీడని లాగితే ఆంజనేయ స్వామివారి యొక్క వేగం తగ్గింది. సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు ఒక ఆయన, బాగా ఎదురు గాలి వీస్తూ ఉంటుంది, ఆ గాలి వేగానికి సైకిల్ వేగం తగ్గుతుంది. అది అందరికీ సైకిల్ తొక్కే వాళ్ళకి అనుభవమే. కాబట్టి ఆ వేగం తగ్గింది. ఎందుకు తగ్గింది నా వేగం? అటు ఇటు చూశారు, ఎవరు కనపడ కిందకు చూశాడు, ఇది కనపడ్డది ఈ సింహిక. అంతకుముందు సుగ్రీవుడు ఒక పర్యాయం ఆంజనేయ స్వామి వారికి ఇటువంటి జంతువులు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అది విన్నవాడు కనుక ఓహో ఛాయాగ్రాహి ఇదేనేమో అని వెంటనే ఆంజనేయ స్వామివారు దాని నోటిలోనికి పోయి తన వాడి అయినటువంటి గోళ్లతో దాన్ని చీల్చేశారు. సింహిని సంహరించారు. శ్రీమంత్ రమారమణ గోవింద్. దేవతలందరూ ఆనందించారు. ఆంజనేయ స్వామివారు ఇక కార్యాన్ని జయప్రదం చేయగలడు. ఆయనకి మూడు టెస్టులు పెట్టాము, మూడు టెస్టుల్లో ఆయన క్వార్టర్లీ, ఆఫర్లీ, యాన్యువల్లీ అన్నట్టుగా మూడిట్లో కూడా నిగ్గాడికి ఏం పర్వాలేదు, హీఈస్ ప్రమోటెడ్ అని అన్నారు. కాబట్టి అవతల ఒడ్డుకు చేరారు. ఈ కాండలో చెప్పబడ్డటువంటి ఈ విఘ్నాలలో మనం కూడా ఏ కార్యం తలపెట్టినా మిత్రుల వల్ల మనకు ఆటంకం ఉంటుంది. ఏం చేస్తావయ్యా, కుద్దస్తము ఈ యొక్క కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ పిలచడం చేయడం కష్టం కదా అని చెప్పొచ్చు ఆయనకి. అది మిత్రుల వల్ల ఆటంకం. తర్వాత దేవతల వల్ల, దేవతలు కూడా పరీక్ష చేయాలని ఏదైనా ఆటంకాలు కలగజేస్తారు. వాన వచ్చేటట్టు చేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. అబ్బా ఎట్లా అబ్బా ఈ కార్యక్రమం నిర్వహించడమని అనిపించవచ్చు ఆయన. గ్రహాదుల వలన అంటే పంచభూతాలు, వీటి వలన ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం జయించాలి అంటే దృఢమైనటువంటి విశ్వాసము పరమాత్మను ఎందు ఉండాలి, ఆయన్ని ప్రార్థించాలి. దాంతో మనం అన్నిటినీ గట్టెక్కగలుగుతాం. శ్రేయాంసి బహు విజ్ఞాని, శ్రేయాంసి విజ్ఞాని అని రాయాల సంస్కృతంలో, బహు అని విశేషణం వాడారు అక్కడ. మోర్ అబ్స్ట్రక్షన్స్, మోర్ అబ్స్టికల్స్, అనేక విఘ్నాలు ఉంటాయి అని అర్థం. కాబట్టి వాటన్నిటినీ దాటి ఆంజనేయ స్వామి వారు అవతల ఒడ్డుకు చేరారు. ఇక లంకానగరంలో చూసుకున్నారు, ఇక లోపలికి పోవాలి. అవతల ఒడ్డుకు చేరారు, తర్వాత ఉన్నది లంకానగరం, లోపలికి పోబోతున్నారు. అక్కడ ఒక రాక్షసు లంకిణి అని. ఎట్లా వెళ్ళటానికి ప్రయత్నం చేశారు ఈయన, ఇంత శరీరంతో నేను లోపలికి పోతే ఈ రాక్షసులందరూ నన్ను గమనిస్తారు కనుక పృషదంశక మాత్ర సన్ బహూ అద్భుత దర్శన అన్నారు. పిలి అంత అయిన అర్థ, మన ఇంట్లో కూడా పిల్లులు తిరుగుతుండే, మనం ఏం పట్టించుకోం, ఏదో వస్తున్నది పోతుంది అని అనుకుంటారు. సో అన్నోటిస్డ్ బై ఎనీబడి, ఎవరి చేత గుర్తింపబడకుండా నేను నా పని పూర్తి చేసుకుంటాను, అట్లా పిల్లిలాగా పోతూ ఉంటానని తన శరీరాన్ని చిన్నది చేసుకుని పోబోయినారట. ఆ లంకిని ఆయన చూస్తే, ఆగో ఎక్కడికి నువ్వు పోయేదని, ఎవరు నీవు? అప్పుడు చెప్పారు, నేను వానరాన్ని, క్రోతి రూపంలో ఉన్నవాడిని, క్రోతిని, లంకానగరం చాలా అందమైనదని చెప్పి అంటే దీని అందాన్ని సౌందర్యాన్ని చూద్దామని వెళ్తున్నాను లోపలికి. అట్లా వెళ్ళేందుకు లేదు, నన్ను జయించి వెళ్ళాలి లోపలికి. దీనికి నీతో యుద్ధం దేనికి? దాని సౌందర్యం, లంకానగర సౌందర్యాన్ని, ది బ్యూటీనెస్ ఆఫ్ లంక, ఈ సౌందర్యాన్ని చూసి వెనక్కి వస్తా, ఇంతలో ఎందుకు ఈ మనకి యుద్ధము అని ఆంజనేయస్వామి వారు చాలా యుక్తియుక్తంగా బదులు చెప్పాడు. అయితే లేదో అని చెప్పాడు. మరల ఆంజనేయస్వామి వారు వెళ్ళి ఇప్పుడే వస్తా కదా అని అన్నమాట. ఇంకా వీడు మాటలతో వినడని చెప్పి ఆ లంకిని ఒక దెబ్బ కొట్టింది. దెబ్బ తిన్నటువంటి ఆంజనేయస్వామి వారు వెనక్కి తిరిగి చూసి అయినా ఆడది అని అనుకున్నారట. అంతేగాని దెబ్బ తగిలింది కదా అని వెంటనే దాన్ని సంహరించాలనుకోలేదుట. ఆడది, ఏముందిలే అని వామహస్తస్య అంగుళి అన్నారు. ఇట్లా ఎడమ చేయి పిడికిలి బిగిచ్చారట, ఒక గుద్దు అట్లా గుద్దా. ప్రసీద సుమహాబాహో త్రాయస్స హరిసత్తమా అని అన్నది వెంటనే. అయ్యా నేను కళ్ళు గిరగిరా తిరిగి పడిపోయినాను ఆ దెబ్బకి, నన్ను క్షమించు స్వామి, నన్ను కాపాడు స్వామి అని ప్రార్థించింది. చూడండి, ఆంజనేయ స్వామి వారి ఎడమ పిడికిలి దెబ్బకే అది రాక్షసి కింద పడ్డది అంటే, ఇక ఆయన గట్టిగా గుద్దితే ఏమైపోతారో మీరు అర్థం చేసుకోవచ్చు. కుడి చేతికి ఎడమ చేతికి తేడా అండి, బరువు మోయటంలో కానీ ఇది కూడా మనకు అనుభవమే. కుడి చేతితో బకెట్లు కానీ బిందెలు కానీ ఎత్తినది తేలిగ్గా ఎడమ చేతితో ఎత్తలేదు, ఎందుకంటే అలవాటు దీనికి, ఆ విధమైనటువంటి దానికి శక్తి ఉంటుంది. అందువలన వామహస్తస్య అంగుళి అన్నారు. సరేనని ఎప్పుడైతే దాన్ని అది తన్ని శరణు వేడిందో సరేనని దాన్ని క్షమించారు. అప్పుడు అన్నది ఆ లంకిణి, నాకు ఇంతకుముందు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, నీవు లంకానగరానికి కాపలాగా ఉండు, ఎప్పుడైతే ఒక వానరుడి చేతిలో నీవు పరాజితురాలి అవుతావో అప్పుడు నీకు ఈ లంకానగరానికి చేటు దాపిచ్చిందని గుర్తు తెచ్చుకోవాలన్నారు. కావున మహావీర నీకు జయం, సరిగ్గా లోపలికి పోయి నీ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వర్తించుకో, మీ అమ్మవారిని వెతుకు అని చెప్పింది. ఇక అప్పుడు బయలుదేరి లోపలికి అడుగు పెడుతున్నారు. ఆ అడుగు పెట్టేటప్పుడు కూడా ఎడమ కాలు ముందు పెట్టారు. ఏమండి కుడికాలు ముందు పెట్టకుండా ఎడమ కాలే ముందు పెట్టారు ఎందుకు ఆంజనేయ స్వామి వారంటే, దానికి ఒక రహస్యం ఉన్నది. ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలే విచ దక్షిణాంగ్రిం కృత్వా, ఎక్కడికైనా ప్రయాణం అయ్యేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు, వివాహం అయిన తర్వాత నూతన దంపతులు గృహంలోనికి వచ్చేటప్పుడు అమ్మా కుడికాలు పెట్టిరా అంటుంటారు పెద్ద ముత్తయిదులందరూ నూతన వధువు వల్ల. ఇది శత్రుపురం, తన యజమానికి శత్రువు తనకి శత్రువే కనుక శత్రుపురంలోనికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ శత్రువు తల మీద పెట్టినట్టుగా కాలు ఎడమ కాలు పెట్టారట. అదిటా కారణం. ఆ విధంగా లోపలికి ప్రవేశించి మొత్తం వీధులన్నీ వెతికారు, ఎక్కడా అమ్మవారు కనపడల. ఒక పర్యాయం వెతికారు, రెండో పర్యాయం వెతికారు, మూడవ పర్యాయం కూడా వెతికారు, ఎక్కడా కనపడలేదు అమ్మవారు. అప్పుడు సహజంగానే మనందరికీ వచ్చినట్లుగానే ఒక పని చేసేటప్పుడు అనేక ఆటంకాలు కలిగినప్పుడు సాధారణంగా నిరాశ ఏర్పడుతుంది, నిర్వేదము అని యాక్టివ్నెస్ ఉండదు. ఆ విధంగా నిర్వేదం ఏర్పడ్డది ఆయనకి, ఆంజనేయ స్వామి ఏమిటి ఇది అని మరల ఇంతలో ధైర్యం తెచ్చుకున్నాడు. అనిర్వేద శ్రియో మూల, ఎంత చక్కగా రాశారు వాల్మీకి మహర్షి. ఇవన్నీ సూక్తులండి, మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అనిర్వేద శ్రియో మూల అనిర్వేద, నిర్వేదాన్ని చెందకుండా ఉండటం అనేది ఏదైతే ఉన్నదో అది మూల శ్రియ, లక్ష్మీకి ఆటపట్టు కంటే సంపదకి ఆటపట్టు, నీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా డిసపాయింట్మెంట్ అండ్ డెస్పై అవి పనికిరావు, యాక్టివ్నెస్ ఉండాలి. వాసుదాస స్వామివారి పద్యానికి అనువాదం చేస్తూ ఉత్సాహం బెసిరిం ఘటించు, వారి అనువాదం ఎంత చక్కగా ఉన్నచూడండి. అనిర్వేద శ్రియో మూల అనే పాదానికి ఉత్సాహం బెసిరిం ఘటించు, ఉత్సాహం ఉంటే నీకు లక్ష్మీ దేవి నీ దగ్గరే ఉంటుందయ్యా, అది గుర్తుపెట్టుకున్నారు. వివేకానంద స్వామి వారు కూడా ఒక స్లోగన్ ఇచ్చారు మన భారతీయులందరికీ కూడా, అవేక్ అరైజ్ స్టాప్ నాట్ ది గోల్ ఈజ్ అచీవ్డ్ అన్నారు. ఉత్తిష్ట భారతీయులారా, లేండి మేల్కొనండి, జాగ్రత్త మేల్కొనండి, ప్రాప్య వరాన్నిబోధత, నీవు అనుకున్నది సాధించేంతవరకు విశ్రమించవద్దు అన్నారు. ఇది కఠోపనిషత్తులో మంత్రం, ఇది దాన్ని వారు తీసుకుని ఇంగ్లీష్లో ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఉత్తిష్ట లే, కృష్ణ భగవానుడు అర్జునుడికి అట్లా నిర్వేదం కలిగింది. ఆ పాండవులలోకి ఎదురుగా ఉన్నటువంటి ధార్తరాష్ట్రులని ఆ కురుపక్షంలో ఉన్న వాళ్ళందరినీ చూసేటప్పటికీ కృష్ణ గాంధీవం శ్రంసతే హస్తాత్ అన్నారు. గాంధీవం జారిపోతున్నదయ్యా, నాకు అసలు శక్తి లేదు, నేను అసలు యుద్ధం చేయలేనన్నారు. కింద పడిపోయినారు ఆ రథం పైన. అప్పుడు అన్నారు కృష్ణ భగవానుడు, ఏమిటి అర్జున క్లైవ్యం ఆస్మగమ పార్థ, ఏమిటి క్లీబత్వం, ఈ పరిస్థితి, ఈ పిరికితనం, ఈ యొక్క శత్రువులను జయించలేకపోవడం అనేటువంటిది ఏమిటి? క్లైవ్యం ఆస్మగమ పార్థ నయేతత్వయి ఉపపద్యతే, అది నీ దగ్గరికి రావాల్సిందే కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరం తపః, హృదయ దౌర్బల్యం వీక్నెస్ ఆఫ్ యువర్ మైండ్, ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వా విడిచిపెట్టు, ఉత్తిష్టాలే పరంతపః శత్రువులని నాశనం చేసే శక్తి గలవాడా. నీవేమిటి ఇటువంటి పిరికితనం, ఇటువంటి క్రీమత్వం నీకు అనన్న. అందువలన ఇక్కడ కూడా ఆంజనేయస్వామివారు అనిర్వేద శ్రియో మూల, కాబట్టి ఇటువంటిది నీకు పనికిరాదు, మనకి పనికిరాదు, నాకు పనికిరాదు అన్నారు. నాకు పనికిరాదు అని ఆంజనేయస్వామి అంటే మనకి పనికిరాదు. ఎప్పుడైతే ఆ విధంగా అనుకొని మరి ఒక పర్యాయము వెతుకుతానని చెప్పి అప్పుడు మరల వెతికారు, దానికి బయలుదేరారు, వెతుకొచ్చారు, అంతా అయిపోయింది. అన్ని మందిరాలు గాలించారు, ఎక్కడా కనపడలేదు అమ్మవారు. అప్పుడు ఆలోచన చేశారు, యహ అమ్మవారు ఇక్కడ లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏమున్నది, నేను వెళ్ళి అక్కడ దక్షిణ సముద్రం యొక్క దక్షిణ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తరం చీటి దక్షిణానికి వచ్చా, మళ్ళీ అక్కడికి పోతే వాళ్ళు ఉంటారు మహేంద్ర పర్వతం పైన నా యొక్క స్నేహితులైనటువంటి వాడు, వారు యువరాజైన అంగదుడు జామౌదుడు వీళ్ళందరూ, వాళ్ళకి పోయి నేను ఏమని చెప్పేది, అమ్మవారు కనపడలేదు అంటే వాళ్ళందరూ చనిపోతారు. ఈ వార్త తెలిసిందంటే సుగ్రీవుడు చనిపోతాడు, రాముడు వారు చనిపోతారు, లక్ష్మణ స్వామి భరత ఇక అందరూ చనిపోవడమే అన్నారు. ఒకరి వెంట ఒకరు అందరూ చనిపోతారు, ఇటువంటి చెడ్డ పనికి నేనెందుకు కారకుణ్ణి కావాలి, కాబట్టి నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉంటే ఏమిటి, నా వార్త ఇంకా వాళ్ళకి తెలియదు, కానీ ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు అనేటువంటి ఆశ, ఆ ఆశతో వాళ్ళు ఉంటారు అక్కడ అని అనుకున్నారు. అనుకొని ఒక పర్యాయం అట్లా చూశారట, మళ్ళా ఎదురుగా ఒక వనం కనపడ్డది, అశోక వనం. ఆ అశోక వనానికి ఇంతవరకు ఆంజనేయ స్వామి వారు వెళ్ళలా, ఎట్లాగో దాన్ని వెతకటం అనేటువంటిది జరగలా ఇంతకుముందు. కనుక ఇప్పుడు అన్నారట, ఈ వనంలో తప్పకుండా సీతాదేవి ఉంటుంది అని ఆ వనములోనికి ప్రవేశించే ముందు ఒక్క పర్యాయము అందరికీ నమస్కారం చేశారట. ఎవరెవరికి నమస్కారం చేశారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణీభ్య. రామచంద్ర ప్రభువు నమస్కారం, సీతామ్మవారికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం, సుగ్రీవునికి నమస్కారం, సమస్త దేవతలకు నమస్కారం. అందరికీ నమస్కారం చేసి నా యొక్క కార్యము సఫలమయ్యేటట్టు చేయండి అని ప్రార్థన చేశారు. సిద్ధిమే సంవిధాస్యంతి బ్రహ్మా దేవతాగణ స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే అన్నారు. కాబట్టి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా సిద్ధిమే సంవిధాస్యంతి, నాకు సిద్ధిని కలుగు చేయవలసింది, కార్యసిద్ధిని కలుగు చేయవలసింది, సీతాన్వేషణ సత్ఫలముని పొందేటట్టుగా చేయవలసింది అని నమస్కారం చేశారు. ఈ శ్లోకము ఒక మంత్రం. మీరు ప్రతిరోజు కూడా స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత రాముల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు, చదువుకొని బయటికి వెళ్ళవచ్చు, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. దీనికి వారు వాసుదాస స్వామివారు చక్కని అనువాదం చేశారు. సంస్కృతం రాని వారు ఆ పద్యం చదువుకోవచ్చు. మ్రొక్కెద రామచంద్రునకు మోక్షదకేలు సుమిత్ర పట్టికిన్, మ్రొక్కెద తద్విదేహప తనూజకు శ్రీ రఘురాముదేవికిన్, మ్రొక్కెద ధర్మవాసవ మరుద్గణ మారుత తుల్యదే మారుత తుల్య మారుత రుద్రపాళికిన్, మ్రొక్కెద సూర్యచంద్రులకు మ్రొక్కెద తామరసాప్తుసూతికిన్. అని అన్ని మృక్యదా మృక్యదా నమోస్తు నమః అస్తు అని ఉంటే వారు ఆ విధంగా అనువాదం చేశారు. సుందరకాండలోని చాలా ముఖ్యమైన శ్లోకాలు, వాటి యొక్క అనువాద పద్యాలు కూడా ఒక చిన్న కాగితం పైన మేము వెనక వైపు రాయించే ఇంతకుముందు ఉపన్యాసం చెప్పిన చోట ఉపయోగపడుతుంది ఆ విధంగా చేశాం. మొదటి వైపున వాసుదాస స్వామి వారు ఈ రామాయణాన్ని రాసే ముందుగా వారికి ఒక వ్యాధి వచ్చింది, క్షయవ్యాధి లాంటి, బ్రతుకుతానో లేదో అనుకున్నారు వారు. ఈ రామాయణాన్ని రచిస్తారా లేదా అనుకున్నారు, మనసం పైన ఉన్నారు 2 సంవత్సరాలు. అప్పుడు రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి, స్వామి రామాయణాన్ని నా చేత ఆంధ్రీకరింపజేసుకుంటావో లేదో, కనీసం ఒక 108 వాక్యములతో నిన్ను స్తుతింపనైనా స్తుతింపజేయనీవయ్యా అని ఆ బెడ్ మీద పడుకొనే 108 వాక్యాలు శ్రీరామ నుతి అని రాశాడు. వాటిని 1వ వైపున మొదటి పేజీలో అచ్చువేయించాం, 2వ వైపున సుందరకాండలోని ముఖ్య శ్లోకములను అచ్చువేయించాం. ఆ కాయను హరిప్రసాద్ గారికి ఇచ్చాం, వాటిని 200 కాపీలు వేయించమన్నాం. మీకు అందరికీ కూడా రేపటికి అందుతాయి. దానిలో ప్రతిరోజు ఉపన్యాసం అయిన తర్వాత ఆ యొక్క 108 వాక్యంలో అందరూ సామూహికంగా చదవచ్చు, రాముని వారి యొక్క గొప్పతనాన్ని అందరం తెలుసుకోవచ్చు. ఈరోజు కార్యక్రమం అయిన తర్వాత నేను మాత్రం చదువుతాను, మీరు విందురు కానీ రేపటి నుంచి అవి మీకు అందజేయబడతాయి. దానిలో ఈ శ్లోకం రాశాం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయ మామిలేభ్యో నమోస్తు చంద్రాకమరుద్గణేభ్యః. ఈ విధంగా నమస్కారం చేసి ఆంజనేయ స్వామి వారు ఆ అశోకవనంలోనికి ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన తర్వాత అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తుందో రేపటి రోజు పరిశీలన చేస్తారు.